ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವಿಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ನಷ್ಟಪ್ರಾಯೇಷು ಭದ್ರೇಷು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯ. ಭಗವತಿ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತಿರ್ಭವತಿ ನೈಶಿಕೀ. ಶ್ರೀಮದ್ ಭಾಗವತಂ ಕ್ಯಾಂಟೋ 11 ಚಾಪ್ಟರ್ 23 ಟೆಕ್ಸ್ಟ್ ನಂಬರ್ 50. ಜನಃ ತೋ ಹೇತುಃ ಸುಖದುಃಖಯೋಃ ಚೇತ್ ಕಿಂ ಆತ್ಮನಃ ಚ ಅತ್ರ ಹಿ ವಯುಮಯೋಃ ತತ್ ಜಿಹ್ವಾಂ ಕ್ವಚಿತ್ ಸಂಧಸ್ತಿ ಸ್ವ ದದ್ಭಿಃ ತತ್ ವೇದನಾಯಾಂ ಕತಮಾಯ ಕುಪ್ಯೇತ್. ಜನಸ್ತು ಹೇತೋ ಸುಖದುಃಖಯೋಶ್ಚೇ ಜನಸ್ತು ಹೇತೋ ಸುಖದುಃಖಯೋಶ್ಚೇತ್ ಕಿಮಾತ್ಮನಶ್ಚಾತ್ರ ಹಿ ಯೋವ್ಯಮೋಸ್ತ. ಕಿಮಾತ್ಮನಶ್ಚಾತ್ರ ಹಿ ಭೌಮಯೋಸ್ತ್ವತ್. ಜಿಹ್ವಾಂ ಕ್ವಚಿತ್ ಸಂದಸತಿ ಸತ್ ಸ್ವದದ್ಭಿಃ ತದ್ವೇದನಾಯಾಂ ಕತಮಾಯ ಕುಪ್ಯೇತ್. ತದ್ವೇದಮಾಯಾಂ ಕತಮಾಯ ಕುಪ್ಯೇತ್. ಜನಸ್ತು ಹೇತು ಸುಖದುಃಖಯೋಶ್ಚೇತ್ ಜನಸ್ತು ಹೇತು ಸುಖದುಃಖಯೋಶ್ಚೇತ್ ಕಿಮಾತ್ಮನಶ್ಚಾತ್ರ ಭೌಮಯೋಸ್ತುತ್ ಕಿಮಾತ್ಮನಶ್ಚಾತ್ರ ಭೌಮಯೋಶ್ಚ ಜಿಹ್ವಾಂ ಕ್ವಚಿತ್ ಸಂದಶತಿ ದಸತ್ ಸದ್ವತೇಸ್ ತದ್ವೇದ ನಾಯಾಂ ಕತಮಾಯ ಕುಪ್ಯೇ. ತದ್ವೇದ ನಾಯಾಂ ಕತಮಾಯ ಕುಪ್ಯೇ.
ಓಮಜ್ಞಾನಮಿರಂದಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯ ಚಕ್ಷುರೋನ್ಮಿಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಚೈತನ್ಯ ಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೇ ಸ್ವಯಂ ರೂಪ ಕದಾಮೈಹಂ ದದಾತಿ ಸ್ವ ಪದಾಂತಿಕಂ. ವಂದೇಹಂ ಶ್ರೀಗುರೋ ಶ್ರೀಯುತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರುನ್ ವೈಷ್ಣವಾಂಶ್ಚ ಶ್ರೀರೂಪಂ ಸಾಗ್ರಜಾತಂ ಸಹಗಣ ರಘುನಾಥಾನ್ವಿತಂ ತಂ ಸಜೀವಂ ಸಾಧ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಪರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಹಗಣಲಿತಾ ಶಿವಶಾಖಾನ್ವಿತಾಂಶ್ಚ. ಹೇ ಕೃಷ್ಣಕರುಣಾಸಿಂಧೌ ದೀನಬಂಧೌ ಜಗತ್ಪತೆ, ಗೋಪೇಶು ಗೋಪಿಕಾಕಾಂತರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ. ನರ್ತಕಾಂಚನ ಗೌರಂಗಿರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೆ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ವಾಂಚಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾ ಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ.
ಈ ಪ್ರಸಂಗಂಲೋ మన జీవితంలో జరిగే సుఖదుఖాలు, మన జీవితంలో అనుభవించే సుఖదుఖాలు ఉన్నాయే, ఆ సుఖమో దుఃఖమో అది దానికి కారణం ఎవరు, దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. దాని గురించి చెబుతూ అవంతి బ్రాహ్మణ ఏం చెబుతాడంటే, మన జీవితంలో అనుభవించే సుఖానికి దుఃఖానికి కారణం మనస్సు మాత్రమే, మనసే కారణం. ఆరు కారణాలు కావు అని చెప్పాడు. ఆరు కారణాలు మొట్టమొదటి కారణం ఏమిటంటే జనాన్, ఈ మొదట ఈ శ్లోకంలో ఫస్ట్ శబ్దం ఉంది జనస్తు అన్నది. జన అంటే ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉండే జనాలు ఉన్నారే, వాళ్ళు కారణం కాదు. ఇంకొకటి 42వ శ్లోకంలో ఆరు కారణాలు కాదు అని చెబుతూ మొట్టమొదటి ఏం చెప్పారంటే జనాన్ కారణం కాదు, నాయం జనో అన్నారు. 2వ హేతు న దేవత, దేవతలు మన సుఖదుఖానికి కారణం కారు. 3వది ఆత్మ అంటే మన శరీరం, మన శరీరం కూడా మనకి మన అనుభవించే సుఖదుఖాలకు కారణం కాదు. 4వది గ్రహ, ఈ గ్రహాలు ఉన్నాయే అది కూడా మన సుఖదుఖాలే కారణం కాదు. కర్మ అది కూడా మన సుఖదుఖాలే కారణం కాదు. కాల, ఈ 6వది కాలం, ఈ కాలం కూడా మన సుఖదుఖాలే కారణం కాదు అని ఈ ఆరు కారణాలు మన సుఖదుఖాలే కారణం కాదు. ఈ ఆరు పదార్థాలు మన సుఖదుఖానికి కారణం కాదు అని చెబుతూ ఈ శ్లోకం నుంచి 50వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు ఒక శ్లోకంలో ఒక్కొక్క మాట చెప్పారు, నిరూపించిన ఒక ఉదాహరణతో చెప్పారు. ఇవాళ్ళ శ్లోకంలో జనాన్ నాయం జనోమే అని ఆ శబ్దం ఉంది 42వ శ్లోకంలో. నాయం జనోమే సుఖదుఃఖహేతోహో ఈ వాక్యాన్ని ఈ శ్లోకంలో ఒక ఉదాహరణతో చెప్పబడింది. ఈ 43వ శ్లోకం నుంచి ఈ 49వ శ్లోకం దాకా ఏమిటి సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటంటే మనం ఏం చెప్పుకుందామంటే మనసే కారణం, మనసు వలనే మనకి సుఖదుఖాలు అనుభవుతాయి. దానిలో ఒక ప్రశ్న ఎవరిని అడగచ్చు, ఇది మనసు అనేది ఉంది అది ఒక భౌతిక తత్వం కదా, దానిలో ఎటువంటి అనుభవం ఉండదు, ఈ భౌతిక జడ పదార్థాల్లో ఎటువంటి అనుభవం ఉండదు, ఈ మనస్సు ఒక భౌతిక తత్వం కాబట్టి భూమిరాపునలో వాయుర్కం మనోబుద్ధిరేవచ అహంకారమిత్యమ్మే భిన్న ప్రకృతి రష్టద, ఈ భిన్న ప్రకృతి ఈ జడతత్వం మనసు అనేది, మీరు ఈ మనసే మనకి దుఃఖానికి కారణం అని ఎట్టయిపోగలరు అంటే దానికి ఈ మనసు ఏమి చేస్తుందంటే ఈ ఆత్మ యొక్క ప్రకాశం అనేది ఆ చేతన, ఆ చేతనలో కలిసిపోయి ఆ చేతన తత్వంలో ఒక రకమైన అనుభూతి చెందుతుంది ఈ మనస్సు అనేది. దాని గురించి మనం నిన్న చెప్పుకున్నాం. చెప్పుకుంటూ కొంతమంది అనుకుంటారు ఈ మనస్సుని నేను ఆ నియంత్రించడానికి ఏదో ఉపాయాలు చేద్దాం అనుకున్నారు. ఏమిటా ఉపాయాలు? ఆ ఉపాయం ఏమిటంటే నేను వ్రతాలు ధర్మాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేద్దాం, ఈ తపస్సు చేస్తాం, దీనివల్ల మా మనస్సు నేను వశీకరించగలను, వశంను పెట్టుకోవాలనుకుంటే అది కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ వ్రతాలు జపాలు తపాలతో మనం మనస్సుని మన నియంత్రణలో పెట్టుకోలేము. ఎవరో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, చేసిన మనస్సు కనుక మన కంట్రోల్లో లేకపోతే ఆ జపతపాలు ఎందుకు పనికిరావు? మీరెవరన్నా జపతపాలు ఏమైనా చేసుకున్నారు, తపస్సులు చేస్తున్నారు, యోగాభ్యాసాలు చేస్తున్నారు అనుకోండి, దానివల్ల మనసు కనుక మన కంట్రోల్లో లేకపోతే, మైండ్ కంట్రోల్ లేకపోతే అవి ఎందుకు పనికిరావు? ఎందుకంటే కొంతమంది అంటారు, నా ఇంద్రియ నిగ్రహణతో నేను మనస్సుని నియంత్రించగలను అనుకుంటారు. అది కూడా కాదు, ఇంపాసిబుల్. ఎవరైతే ఇటువంటి ప్రయాసం చేస్తారు, నా మనసు ఏది కావాలంటే అది అనుకోండి, అయినా నా ఇంద్రియాన్ని నేను ఆ విషయ వస్తువుల నుంచి విషయా వినివర్తంతే అన్నారు కదా, అది కనుక చేస్తే మనస్సు కనుక మన కంట్రోల్లో లేకపోతే అది మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎప్పుడో అప్పుడు అంత ఘృణాత్మకమైన కార్యాలు పాపాలు చేయటం మొదలెడతాం. దాని గురించి మనం చెప్పుకుందాం. అది కాకుండా 48వ శ్లోకంలో ఒక మాట చెప్పుకుందాం. ఏమిటది? ఆ మనస్సు కనుక మనం కంట్రోల్ చేయకపోతే ఏమిటి, ఏ పరిస్థితులు దిగజారుతామంటే 48వ శ్లోకంలో నిన్న మొత్తం చెప్పుకోలేకపోవటం వలన ఇవాళ ఆ 48వ శ్లోకం 49వ శ్లోకంలో ఉండే కొన్ని మాటలు చెప్పుకొని ఇవాళ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఈ 48వ శ్లోకంలో ఒక కొన్ని మాటలు ఉన్నాయి. ఏమిటంటే, తం దుర్జయం శత్రుం అన్నారు. ఈ మనసు మన శత్రు అంట. భగవద్గీతలో కూడా భగవంతుడు ఈ మనసుని మన శత్రు అని చెప్పారు. అనాత్మానస్తు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్. అనాత్మానస్తు శత్రుత్వే అంటే ఏమిటి? మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే అనాత్మాన శత్రుత్వే, ఆ మనసే శత్రువు అవుతాడు, ఆ మనసే మన శత్రువు. ఒక చిన్న ఉదాహరణ, ఒక కత్తి ఒక చాకు ఉన్నదనుకోండి, ఆ చాకు మంచి చెడో ఆ చాకు ఎవరి చేతిలో ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక డాక్టర్ చేతిలో ఉంటే ఆ చాకు ఆ జీవితాన్ని మనకి జీవితం ఇచ్చినట్లు అవుతుంది ఆ చాకు వలన. అదే ఆ చాకు, అదే ఆ కత్తి ఒక దొంగ చేతిలో ఉంటే ఆ కత్తి వలన జీవితం పోతుంది. అందుకని ఈ మనసు కూడా అంతే. ఈ మనసు మనం కనుక మనం దాన్ని కంట్రోల్ చేసామనుకోండి, మన వశంలో పెట్టుకుందాం అనుకోండి ఆ మనస్సుని, ఆ మనసు ఏమవుతుంది? మన మిత్రుడు అవుతాడు. అదే మనసు కనుక అన్కంట్రోల్డ్ అవుతే మన శత్రువు అవుతాడు. అందుకని భగవద్గీతలో ఈ మనసు గురించి 6వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, బంధురాత్మానాత్మానస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మానస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. చాలా మంచి శ్లోకం, నేర్చుకోవాల్సిన శ్లోకం, గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం. బంధురాత్మానాత్మానస్తస్య, ఎవరైతే అతని బుద్ధి ద్వారా మనసుని వశంలో పెట్టుకుంటాడో అతనికి ఆ మనస్సు బంధు. బంధురాత్మానాత్మానస్తస్య ఏనాత్మై ఆత్మనాజిత, ఆత్మైవ ఆత్మనాజిత అన్నారు. ఇది ఆత్మన అంటే మన బుద్ధితో ఆ మనసుని ఎవరైతే వశంలో పెట్టుకుంటారో అతనికి ఆ మనస్సు మిత్రుడంట, బంధు అంట. అనాత్మానస్తు శత్రుత్వే, ఎవరైతే మన మనస్సుని మన నియంత్రణలో పెట్టుకోరో వాళ్ళకి ఈ మనస్సు అనేది ఒక పెద్ద శత్రులా తయారవుతుంది. ఎటువంటి శత్రువు అంట? ఆ బయట ఉండే శత్రువు కాదు, మనలో ఉండే శత్రువే. ఎప్పుడో అటాక్ చేసే శత్రువు కాదు. మన శత్రువు ఉన్నానుకోండి, ఎక్కడో ఉంటాడు, ఎప్పుడో మనల్ని అటాక్ చేస్తాడు, ఆక్రమిస్తాడు, మన దుఃఖాన్ని కలిగించడానికి వస్తాడు. ఇంకెవరో శత్రువు అవుతాయి. ఈ మనస్సు అనే శత్రువు ఎల్లప్పుడూ మన దగ్గర ఉండేవాడు కదా. అందుకని అటువంటి వాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. కాబట్టి తం దుర్జయం శత్రుం అసహ్యవేగం అన్నారు. విచిత్రమైన శత్రువు అండి ఈ మనస్సు. ఎటువంటి శత్రువు అంటే మనలోనే ఉండి మనలో కొన్ని కోరికల్ని పెంచుతూ మిత్రుడిలాగా ఉండే శత్రువు. ఈ శత్రువు కనిపించే శత్రువు కాదు, మిత్రుడిలాగా ఉండే శత్రువు. మీకు తెలుసు ఇతను నా శత్రువు, ఇతన్నో నేను పోరాడాలి, దీన్నో జాగ్రత్తగా ఉండాలని మీకు తెలుసు. ఈ మనసు ఎటువంటి శత్రువు అంటే మీకు మిత్రుడిలాగా ఒక నటన చేస్తాడు. ఏమిటి ఆ నటన అంటే అసహ్యవేగం. ఇది ఒక నటన. ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఈ కోరిక తీర్చుకో, నెరవేర్చుకో, నువ్వు సుఖపడతావు అట్టాగా. ఆ వెరీ గుడ్ అని ఈ కోరికను నెరవేర్చుకో నువ్వు సుఖపడతావు అని అడ్వైజ్ ఇచ్చే శత్రువు ఇతను. ఇప్పుడు శత్రువులు అంటే మనం తెలుసు ఇతని శత్రువు, ఇతని నన్ను ఏది చేయాలి, ఫైట్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అదే ఆ శత్రువు మీ అంతఃపురంలో మంత్రిగా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ శత్రువు మీ అంతఃపురంలోనే, మీ రాజ్యంలోనే ఆ రాజుకి మంత్రిగా ఉంటే ఏమవుతుంది? యుద్ధం చేయకుండా ఓడిపోతాడండి ఆ రాజు. ఇప్పుడు శత్రువులతో యుద్ధం చేసి ఓడిపోవటం అనేది అది కూడా ఒక ఒక మంచిదే. ఓ యుద్ధం చేసి ఓడిపోయాం కదా అని. అదే ఆ శత్రువు మీ మంత్రిగా ఉంటే ఆ రాజు యుద్ధం చేయకుండా ఓడిపోతాడు. అది మన పరిస్థితి అండి. మన యుద్ధం చేయకుండా ఓడిపోతాం ఈ మాయ ప్రభావం, ఈ మనస్సు యొక్క ప్రభావంతో. అందుకని గుర్తించు, ఈ మనసును శత్రువుగా గుర్తించు. ఈ మనసు ద్వారా ఇచ్చిన ఎన్నెన్నో సందేశాలున్నాయి, ఉపచారాలున్నాయి, మనసు ద్వారా ఇచ్చిన ప్రగల్భాలున్నాయి. దీన్ని గుర్తించు, ఈ మంత్రి నా శత్రువు, అతను ఇచ్చిన సలహా ఉందే అది నా హితం కోసం కాదు. అందుకని నేర్చుకో. ఏం నేర్చుకో? మనసుకి మనసు ద్వారా ఇచ్చిన ఎన్నెన్నో ప్రగల్భాలన్నీ ఏం చెప్పు దానికి? వద్దు అని చెప్పు. వన్ హూ కెన్ టెల్ నో టు ద మైండ్ అతను జై అతను వీరుడండి. మనం అంటాం ఇతను వీరుడు. వీరుడు ఏంటంటే అతని మనసులో ఇది కావాలి అని కలిగింది, అది ఎట్లాగో అట్లాగో ప్రయత్నించి దాన్ని జయించాడు, ఆ వస్తువుని తీసుకొచ్చాడు. అందుకని వీరుడు కాదు. ఎవరైతే ఆ మనస్సుని జయించాడో అతను వీరుడు. ఆ మనస్సు ద్వారా ఎన్నెన్నో ప్రగల్భాల్ని వశీభూతుడై ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు అతను వీరుడు కాదు. ఎవరైతే మనసుని జయించడానికి ప్రయత్నిస్తారో అతను వీరుడు. అందుకని ఇక్కడ అసహ్యవేగ ఒక మాట, అసహ్యవేగం. ఇంకోటి అరుంతుడం అని ఒక మాట. ఇది దీనికి అర్థం ఏమిటంటే ఎన్నెన్నో రకరకాల కోరికలు మనసు మనకి ఇస్తుండేది, ఈ కోరికలు నెరవేర్చుకో నెరవేర్చుకో అంటూ. నెరవేర్చిన తర్వాత కూడా ఏమవుతుంది? ఆ మనసు ఏం చేస్తుందంటే మనకు దుఃఖం ఇస్తుంది. మనసు గనక మన కోరికలు నెరవేర్చుకుంటే ఒక సమస్య, నెరవేర్చకపోతే ఇంకొక సమస్య. నాకేదో కోరిక వచ్చిందనుకోండి, ఆ కోరిక తీరితే ఒక సమస్య, తీరకపోతే ఒక సమస్య. తీరితే తీరకపోతే ఏం సమస్య? నా కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుందండి? క్రోధం ఎందుకు వస్తుంది? మన కోరికలు తీరకపోతే మనకి కోపం వస్తుంది. ఇఫ్ యూ కెనాట్ సాటిస్ఫై డిజైర్స్ ఇట్ బికమ్స్ యాంగర్. కామాత్ క్రోధో విజాయతే అన్నారు కదా, కామాత్ క్రోధో విజాయతే. మన కామనాలు మన కోరికలు మనం గనక తీరకపోతే, ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఏదో ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని నడుస్తున్నాడు. ఆ తండ్రి కనుక ఐస్ క్రీమ్ ఇవ్వకపోతే అది కోపం వస్తుంది. అదే ఓ తండ్రి ఆ కోరిక నెరవేర్చాడనుకోండి, ఐస్ క్రీమ్ తీసుకోవాలని ఐస్ క్రీమ్ ఇచ్చాడు, ఐస్ క్రీమ్ సంతోషపడి ఇంకా ఒకటే నా రెండు కావాలంటాడు. ఇఫ్ ద డిజైర్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ బికమ్స్ యాంగర్, ఇఫ్ డిజైర్స్ ఆర్ సాటిస్ఫైడ్ బికమ్స్ గ్రీడ్. దానికి లోభం. అందుకని కామ క్రోధ లోభ ఈ మూడుని ఏతత్రయం త్యజేతన్నారు. ఏ నరకస్యేదం ద్వారమాత్మనః కామం క్రోధం లోభం ఏ తస్మాత్ ఏతత్రయం త్యజేత. ఎందుకంటే ఈ కామం వలన క్రోధం వస్తుంది. ఎప్పుడు ఆ కామనాలు మనకు తీరితే మనకి లోభం, తీరకపోతే క్రోధం. అందుకని దీన్ని ఏమన్నారు, అరుంధుణం అంటే మన హృదయంలో ఎల్లప్పుడూ ఒక అగ్నిలాగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ యొక్క అరుంధుణం. నా విజిత్యే కేచిత్, ఎవరోతే ఈ కామనాల్ని ఈ కోరికల్ని మనస్సుని విజిత్య, ఎవరోతే న విజిత్య, ఎవరోతే దీన్ని కాన్కర్ చేయరో, ఎవరోతే దీన్ని వశంలో పెట్టుకోరో, ఏం చేస్తారు వాళ్ళు? దాని గురించి ఒక మంచి మాట చెప్పారండి ఇక్కడ. ఏం చేస్తారంటే, కుర్వంతి అసద్విగ్రహం అత్ర మర్త్యైర్ అన్నారు. అసద్విగ్రహం, అసద్విగ్రహం ఎల్లప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరు పెడితే వాడితో దీని ఇంగ్లీష్ హిందీలో జగడ అంటాడు, జగడాలు. తెలుగులో ఏమంటారు? కొట్లాడలు, కొట్లాడుకునేవాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ కొట్లాడుకుంటూ ఉంటాడు. అంటే అతనికి ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో సంబంధం బాగుండదండి. ఫస్ట్ డ్యామేజ్ ఏమిటంటే, మైండ్ అన్కంట్రోల్డ్ మైండ్ అంటే అతని చుట్టుపక్కల ఉండే వాళ్లతో సంబంధం బాగుండదు. ఎప్పుడూ పొట్లాడుకుంటూ ఉంటాడు. అతన్ని చూస్తే నాకు సహించను, అతనితో మాట్లాడను. పొట్లాడటానికి కోసం ఒక కారణం వెతుక్కుంటాడు. ఏది కారణం లేకపోయినా కారణం వెతుక్కుంటాడు. ఇది ఆ దుఃఖం అతనికే కాదు, అతని వలన అతని చుట్టూ ఉండే వాళ్ళందరికీ దుఃఖం వస్తుంది, దుఃఖం కలుగుతుంది. అది పెద్ద సమస్య. ఫస్ట్ ఇది సోషల్ ప్రాబ్లంగా తయారవుతుంది. ఎవరోతే ఒక్కడైనా మీ ఒక పరివారంలో, మీ యొక్క సొసైటీలో ఎవరన్నా ఉన్నారు, ఒక్కడైనా అతని మనసుని నియంత్రణలో పెట్టకపోతే అతను అందరితో కొట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరితోనూ సంబంధం బాగుండదు. ఒకతనికి అందరితోనూ సంబంధం బాగుంది అంటే అతని మనసు నియంత్రణలో ఉంది. ఈ మనస్సు ఏం చేస్తుందంటే, ఆ కోరికలతో మనకి దుఃఖం కాకుండా, మనకే దుఃఖం కాకుండా మిగతా వాళ్ళందరికీ దుఃఖానికి కారణమవుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నంటే, కుర్వంతి అసద్విగ్రహం మాత్రమర్త్యైర్, ఏమిటి, మిత్రాణి ఉదాసీన రిపుం, మూడు రూపాలు. ఓ, నా కోరికల్ని తీర్చడానికి నువ్వు నా కనుక ఉపయోగపడితే నువ్వు నా మిత్రుడివి, నా కోరికలు తీరడానికి నువ్వు ఉపయోగపడకపోతే దీని నీతో ఎటువంటి సంబంధం లేదు, నా కోరికలకి విరుద్ధంగా నువ్వు గనక కార్యం చేస్తే నువ్వు నా శత్రువి. నువ్వు ఎవరోతే నా మిత్రుడు, కొన్ని రోజుల తర్వాత నువ్వు నా శత్రువు అవుతావు. అందుకని ఈ సంసారంలో ఇటువంటి వాళ్ళకి శత్రువు మిత్రుడు అంటే ఎవరు లేరు. ఈ శత్రువు మిత్రులు అంటే అతని కోరికలను నెరవేర్చుకోవడానికి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళు శత్రువు, వాళ్ళు ఉపయోగపడతారు వాళ్ళు మిత్రులు. అది ఈ డెఫినేషన్. దాని తర్వాత 49వ శ్లోకంలో మంచి మాట చెప్పబడింది. ఏమిటది అంటే, ఈ యొక్క సమస్య ఉన్నదే, ఈ మనస్సు అనే సమస్య, ఈ సమస్యకు కూడా ఈ మూల కారణం ఏమిటి, దాని గురించి చెబుతూ, దేహాన్ మనోమాత్రం ఇమం గృహిత్వా, దేహం మనోమాత్రం ఇమం గృహిత్వా అన్నారు. ఇమం గృహిత్వా ఏంటి, ఏమిటి, ఏది గ్రహిస్తారు అంటే, మమాహం ఇది అంధధియో మనుష్యాః అన్నారు. మమా అహం ఇది, అహం మమ ఇది, మమాహం లేకపోతే అహం మమ, రెండు ఒకటే. అహం అంటే నేను, మమ అంటే ఇది నాది. నేను నాది అనే ఈ భావన వలన వాళ్ళు ఇటువంటి అజ్ఞానంలో ఉంటారు. ఆ అజ్ఞానం వలన ఈ మనస్సుని జయించలేరు. అంటే మనస్సుని జయించాలి అంటే అజ్ఞానం నుంచి దూరం కావాలి. ఆర్టిఫిషియల్గా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనస్సుని కంట్రోల్ చేయలేమండి. యమ నియమ ఆసన లేకపోతే ఏదో వేదాల్లో ఉండే జప తపాలు చేస్తే అది మనస్సులో మనస్సుని మనం కంట్రోల్ చేయలేము. అందుకని భక్తి మార్గంలో మన మూల అజ్ఞానాన్ని దూరం చేయటానికి ఏమన్నారు, ఈ అహం మమ అనే భావనని త్యాగం చేయాలి. అందుకని ఈ భక్తి యొక్క డెఫినేషన్లో ఇదే చెప్పబడింది, ఋషికేన ఋషికేశ సేవనం, దానిలో సర్వ ఉపాధి వినిర్ముక్తం, భగవంతుని సేవ చేస్తుంటే మనకి సుఖం వస్తుంది అని ఎవరు గ్యారంటీ చెప్పాల. భగవంతుని సేవ చేయటం ఎట్లా చేయాలి, అహం మమ అనే భావనని త్యాగం చేసి చెయ్యాలి. కొంతమంది అడుగుతారు, మేము శాస్త్రాల చదివాము, భక్తిరావు ఠాకూర్ వారు చెప్పారు ఈ భక్తి కేవలం ఆనందకాండ అన్నారు. ఈ మేము సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, ఆనందం దొరకలేదే, దానికి మూల కారణం ఏమిటి, మేము సరిగ్గా చేయట్లేదా? కాదు, మీరు ఆ భక్తిని సరిగ్గా చేసినా చేయకపోయినా ఆనందం కొండు కలగాలి కదా. ఆ ఆనందం ఎందుకు కలగట్లేదు అంటే దానికి ముఖ కారణం ఏమిటిది, సర్వ ఉపాధి వినిర్ముక్తం అనే ఆ మాటను మర్చిపోయాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ భక్తులకి ఈ మాట గుర్తుంటుంది, ఏమిటి, ఋషికేన ఋషికేశేవనం భక్తిరుచ్యతే. దాని వెనక ఒక మాట చెప్పారు, ఏమిటది, సర్వ ఉపాధి వినిర్ముక్తం ఋషికేన ఋషికేశ సేవనం. మన ఉపాధిల్లో ఉంటూ భక్తి చేస్తే మనం సుకృతి మాత్రం కలుగుతుంది, కానీ ఆ భక్తిలో ఉండే ఆనందం కలగదు. అందుకని మొట్టమొదటి ఏం చేయాలి, నా ఉపాధులు ఉన్నాయి, నేను ఇది నాది, నేను ఇటువంటి వాడిని, నేను గొప్పవాడిని, నేను చక్కగా పాట పాడతాను, నేను చక్కగా చెప్పగలను, ఈ పని నేను చక్కగా చేయగలను, నేను ఇతరులంటే చక్కగా ఈ పని చేయగలను అనే ఆ భావన ఉన్నదే, అది త్యాగం చేసి సేవ చేయండి, ఆ దాని భక్తి అన్నారు. దాని సర్వోపాధి వినిర్ముక్తం తత్ పరత్వేన నిర్మలం, అటువంటి ఆ భావనలో చేసిన సేవ అన్నదే, అటువంటి భక్తి మనకు ఆనందం కలిగిస్తుందంట. అందుకని భక్తివినోద్ ఠాకూర్ వారు కూడా ఇదే అన్నారు. ఏమన్నారు, జీవే స్వరూపోయ్ కృష్ణేర్ నిత్యదాస్ ఏ విశ్వాస్ కొర్లేన్ ఔర్ దుఃఖోనాయ్. ఇంత భక్తి చేసినా కూడా మనకు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయండి, ఎందుకంటే ఈ ఒక్క వాక్యంలో ఆ విశ్వాసం లేదు. ఏమిటా విశ్వాసం, నేను దాసుడిని అనే ఆ భావన లేకపోవటం వలన భక్తి చేస్తూ కూడా మనకు దుఃఖాలు వస్తున్నాయండి. ప్రపంచమంతా మనం ప్రచారం చేస్తున్నాం, ఏం ప్రచారం చేస్తున్నాం, చాంట్ హరే కృష్ణ అండ్ బి హ్యాపీ, కేవలం ఆనందకాండ అని, మనం ఏమన్నది అక్కడ దొరకట్లేదే, దానికి సమస్య ఏమిటి, సమస్య నేను దాసుడిని, ఆయన ఐఎమ్ జస్ట్ ఎ సర్వెంట్. మొట్టమొదటి దీని గురించి మనం విచారించాలి, ఈ భావనను మన హృదయంలో ధరించాలి. తర్వాత మీరు భక్తి చేయండి, జపం చేయండి, ఏది కావాలంటే అది చేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ సర్వోపాధి నిర్ముక్తం, నేను భగవంతుని దాసుని అనే ఆ భావనను మనం ధరించాలి. ఒకటి సేవ చేయటం, ఇంకొకటి నేను సేవకుడుగా భావించి సేవ చేయటం. నేను సేవకుడుగా భావించి సేవ చేయటంలో భక్తి, సేవ చేస్తే మీకు సుకృతి కలుగుతుంది అని అది భక్తి అనరు. ఎంతోమంది వస్తారు, ఏదో సేవ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు సర్వోపాధి నిర్వృత్తం కాదు వాళ్ళు. అందుకని వాళ్ళకి ఏదో సుకృతి కలుగుతుంది, కానీ మనం ఇక్కడికి వచ్చింది సుకృతి కోసం కాదు, మనకు వచ్చింది ఇక్కడ భక్తి చేయటానికి. ఆ భక్తి ఎప్పుడు కలుగుతుంది, ఈ సర్వ అహం మమ ఇతి ఈ ఇటువంటి భావన నుంచి మనం త్యాగం చేయాలి. తర్వాత ఇదే శ్లోకంలో ఏషోహం అన్యోహం ఇతి భ్రమేణ ఏషోహం అన్యోహం, దీనివలన ఏష అహం ఇది నేను, ఈ అన్యోహం ఇది ఇంకొక వారు, ఈ గ్రూపు ఆ గ్రూపు, ఇటువంటి ఈ గ్రూపులు ఉంటాయే, ఇటువంటి భావనలో మనం ఎప్పుడూ భక్తి చేయలేము. ఎందుకంటే ఆ సమయ ఇవన్నీ మనస్సు యొక్క మనోస్థితిలో ఉన్నాం మనం, ఈ యొక్క ఆనందమయ కోశలో లేము, మనోమయ కోశలోనే ఉన్నాం ఇంకా. ఇప్పుడు మీరు ఈ పంచకోశాల గురించి వినుంటారు, తైత్రీయ ఉపనిషత్తులో ఈ పంచకోశాల గురించి చెప్పడుంది, మీకు భగవద్గీతలో కూడా 13వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ప్రభుపాలు వారు ఈ పంచకోశాల గురించి చెబుతారు. మొట్టమొదటి కోశం ఏమిటి? అన్నమయ కోశం, తర్వాత ప్రాణమయ కోశం, మనోమయ కోశం, తర్వాత విజ్ఞానమయ కోశం, తర్వాత ఆనందమయ కోశం. ఇప్పుడు మనం ఆనందమయోభ్యసాత్ కదా, ఆనందమయ కోశాన్ని మనం దానిలో ఆనందాన్ని అనుభవించడానికి ఇక్కడ వచ్చాం. ఆనందాత్ కల్విదాని భూతాని జాయంతే, ఆనందాత్ కల్విదాని భూతాని ప్రజీయంతే అని తైత్రీయోపనిషత్తు చెప్పడం ఉంది. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని. ఇప్పుడు ఈ ఆనందం ఎందుకు అందుబాటులో లేదంటే మనం మనోమయ కోశంలో ఉన్నాం. ఇతను నావాడు, ఇతను నా పార్టీ వాడు, ఇతను నా మిత్రుడు, ఇతను నా శత్రువు, ఇతను నా మాట వినడు అనే ఈ మెంటల్ ప్లాట్ఫామ్లో ఉన్నామండి. ఈ మెంటల్ ప్లాట్ఫామ్లో మీరు ఎంత భక్తి చేసినా సుకృతి కలుగుతుంది, కానీ ఆ భక్తిలో ఉండే ఆనందం కలగదు. ఆ మాట ఈ 49వ శ్లోకంలో చెప్పడుంది. దురంతపారే తమసీ భ్రమతి. అందుకని ఏం చేస్తున్నాడు, ఈ తమసీ భ్రమతి, ఈ అంధకారంలో తిరుగుతూ ఉంటాడంట, అంధకారంలో తిరుగుతూ ఉంటాడంట. ఇప్పుడు అంత చీకటైపోయింది అనుకోండి, మీరు తిరుగుతున్నారు, ఆ చీకటిలో తిరుగుతున్నారు, ఏమవుతుంది? తిరగచ్చు, తిరగలు అక్కడ అడ్డు తిరగచ్చు, మధ్యలో ఏడు అడ్డుపడి అనుకోండి కింద పడిపోతారు. అది మన సమస్య. అందుకని ఈ అంధకారాల నుంచి ముక్తులవ్వాలి అంటే మనం ఈ మనసుని భక్తి ప్రభావంతో దాన్ని జయించాలి. భగవద్గీతలో భగవంతుడు 2 శ్లోకాలు చెప్పాడు మీకు, అది చాలా గుర్తుంటుంది. ఫేమస్ శ్లోకం, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శుభజాయతే సంగా సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్భవత్ సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రహ్మ స్మృతిభ్రంశ్చాత్ బుద్ధినాశ బుద్ధినాశత్ ప్రణశ్యతి. ఈ 2 శ్లోకాలు అందరూ మనం ధ్యానంగానే మొట్టమొదటి నేర్చుకుందాం మనం. ఈ 2 శ్లోకాలు, ఈ 2 శ్లోకాలు ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పబడిందంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఈ భౌతిక వాదుల గురించి చెప్పబడలేదు. ఈ 2 శ్లోకాలు భక్తులకి. ఎటువంటి వాళ్ళకి, ఎటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే కృష్ణుని యొక్క శరణును వేడుకోకుండా భక్తి చెయ్యకుండా మన మనసుని ఇంద్రియాలని జయించడానికి ప్రయత్నిస్తారో వాళ్ల గతి గురించి వర్ణించిందండి ఈ శ్లోకాల్లో. ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్, దీస్ 2 శ్లోకాస్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద స్పిరిచువలిస్ట్ హు వాంట్స్ టు కాన్కర్ మైండ్ అండ్ సెన్సెస్ వితౌట్ టేకింగ్ షెల్టర్ ఆఫ్ కృష్ణ. ఇది ఒక భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళు, వాళ్ళ ప్రణశ్యతి అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు పాము ఏదో పాకుతుంది అనుకోండి, ఎక్కడ పడటానికి ఏముంది, ఆపర్చునిటీ లేదు కదా దానికి. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ స్నేక్ ఫాలింగ్ డౌన్, ఆల్రెడీ ఇట్ ఇస్ ఫాలింగ్ డౌన్. అది పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారే వాళ్ల గురించి చెప్పబడింది ఈ శ్లోకం. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ భక్తి మార్గంలో వచ్చిన తర్వాత భగవంతుని శరణం వేడుకోకుండా, మనం నేను దాసుడని అనే ఆ భావన లేకుండా మన ఇంద్రియ నిగ్రహానికి కనుక ప్రయత్నిస్తే ఇదే జరుగుతుంది మనకి. ఏమిటి? ధ్యాయతో విషయాం పుంస సంగస్తే శుభజాయతే సంగా సంజాయతే కామ. ఇది ఇంకెవరికో కాదు. నిన్న క్లాస్లో మనం దీని గురించి చెప్పుకుందాం. ప్రభుపాదుల వారు ఈ మాయవాదులు అట్లాంటి వాళ్ళు, ఈ భౌతికవాదు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు సాంఖ్యవాదులు ఇట్లాంటి వాళ్ళు, మెటీరియలిస్టిక్ పీపుల్ అంటే ఎవరో కాదు. మన హృదయంలో ఉండే భావన గురించి చెప్పాం కదా, అట్లాగే ఈ 2 శ్లోకాలు ఉన్నాయి. ధ్యాయతో విషయాన్ పుంస ఉందే, అది ఎవరికో కాదు, అది మనకే. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకని పరే దురంత పారే తమసీ తమసీ భ్రమణం తమస్మే ఈ తమస్ అనే ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడంట. ఇప్పుడు ఈ శ్లోకం గురించి మనం చెప్పుకుందాం. ముందర ఈ ప్రవచనం ముందు మాట చెప్పాను. ఈ శ్లోకంలో 42వ శ్లోకంలో ఉండే ఆ మాట ఉన్నదే, ఏమిటది? నా జనేహి, 42వ శ్లోకం చెప్పాడు, నాయం జనోమే సుఖదుఃఖ హేతోర్. 42వ శ్లోకంలో మొదటో లైన్లో ఉంది నాయం జనోమే సుఖదుఃఖ హేతో. ఈ యొక్క లైన్కి ఇక్కడ వ్యాఖ్య 50వ శ్లోకం. కనెక్షన్ చూసుకోండి మీరు జాగ్రత్తగా. ఈ క్లాస్ విన్న తర్వాత మీరు దీన్ని చూసుకోవచ్చు. 42nd శ్లోక ఫస్ట్ లైన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ 50th వర్స్. నాయం జన, ఇక్కడ జనస్ స్తు హేతో సుఖ దుఃఖయోశ్చేత్. ఈ చేత్ అనే శబ్దం అంటే అవుతే గనక, అట్లాగవుతే అంటే అవదు అంటే అది కాదు, చేత్ అట్లాగా అట్లాగా అంటే అట్లా కాదు అని. చేత్ అనే శబ్దంతో ఏం చెప్పబడిందంటే చేత్ కిమ్, చేత్ అంటే ఈజ్ ఇట్, నో ఇట్ ఇస్ నాట్, ఈజ్ ఇట్ సో, ఇట్ ఇస్ నాట్ అంటే జనోస్తు హేతో సుఖ దుఃఖయోస్, మన జీవితంలో ఉండే అనుభవించే సుఖానికి దుఃఖానికి కారణం మన చుట్టుపక్కల ఉండే జనాలు, నా మిత్రుడు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా టెంపుల్ కమాండర్ ఎవరో అవుతే అంటే అండి వాళ్ళు కాదు అని. వాళ్ళు కాదు, నిన్న కూడా దీని గురించి చెప్పుకుందాం. ఏం చెప్పుకుందాం అంటే నాకు గనక సుఖం కానీ దుఃఖం కనుక వస్తే, దుఃఖం ముఖ్యంగా దుఃఖం వస్తే ఏమంటాం, నీ వల్లనే వచ్చిందంటాం. అతనికి మనకి సంబంధం లేకపోయినా ఆ దుఃఖానికి ఆయనకి సంబంధం తెలుసుకుని తెలియని కూడా తెలియదు, నీ వల్లనే వచ్చిందంటాం. ఉన్నట్టుండి మన దుఃఖాలకి కారణం ఎవరంటే నా పక్కన ఉండేవాడు, నా మిత్రుడు వల్లనే వచ్చిందంట. నేను ఆ ఉదాహరణ ఇచ్చా, ఇది ముఖ్యంగా ఈ గృహస్థులకి ఇది అనుభవం. భర్త పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాలు చాలా కష్టపడి ఆఫీసులోనో వ్యాపారం చేసి కష్టపడి ఇంటికి రాగానే ఆ భార్య చూతున్నాయి, నీ వల్లనే అన్ని దుఃఖాలండి, నీ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం జరిగింది చెప్ప, ఏం జరిగిందో అతనికి తెలియదు కూడా తెలియదు. ఒక గంట సేపు వినాలి, విన్న తర్వాత ఆ ప్రవచనం విన్న తర్వాత చెప్పడం ఏమైంది చెప్పు అంటే అప్పుడు చూస్తుంది, చాలా ప్రశాంతంగా చెబుతుంది. ఆ చెప్పిన తర్వాత భర్త అంటాడు, దీనికి నాకు సంబంధం ఏంటంటే అదే అండి, మిమ్మల్ని నేను భర్తగా స్వీకరించే కదా, దాని మీద అదే సమస్య, ఇంకే సమస్య లేదు. నాకు దుఃఖానికి కారణం ఏమిటంటే నా ముందు ఎవరున్నారో, నాకు క్లోజ్గా ఎవరున్నారో వాళ్లే నాకు కారణం. ఇది బై డిఫాల్ట్, బై నేచర్. అది ఇక్కడ ఈ శ్లోకంలో నేను చెప్పడం కాదు, నీ పక్కన ఉండేవాడు కాదు నీ దుఃఖానికి కారణం, నీ జూనియర్ కాదు, నీ సీనియర్ కాదు, నీ టెంపుల్ కమాండర్ కాదు, నీ జీబీసీ కాదు, నీ ప్రెసిడెంట్ కూడా మీ దుఃఖానికి కారణం కాదు. నీ దుఃఖానికి కారణం నీ మనసు మాత్రమే. మన అక్కడ నీకు దుఃఖానికి కారణం ఇతనవుతే అతని వలన అందరికీ దుఃఖం ఉండాలి కదా, అందరికీ దుఃఖం ఉండాలి కదా, అది లేదు. అది కాబట్టి మన దుఃఖానికి కారణం మా చుట్టుపక్కల ఉండే జనాలు కాదు. మీకు కనిపించట్లేదా అండి, ఇతను నన్ను కొట్టాడు, ఇతను నా రాయేసి కొట్టాడు, ఇంకా మీరు అంటున్నారా అయితే మన దుఃఖానికి కారణం ఇతను కాదంటున్నారా, రాయేసి కొట్టాడు. దానికి ఒక ఎగ్జాంపుల్, నీకు రాయేసి కొట్టాడు, ఇంకొకటి ఎందుకు కొట్టలా? ఇప్పుడు ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి, ఒక జడ్జు ఒకడికి ఇనాం ఇస్తాడు, ఏంటి 50,000 రూపాయలు నీకు ఇవ్వాలి, కంపెన్సేషన్ ఇవ్వాలంటాడు. ఇంకొకటికి జైల్లో వెళ్ళి, ఇంకొకటికి నీకు ఫాసీ అంటే ఏమంటారు దాన్ని, ఉరి శిక్ష అంటారు. ఇప్పుడు జడ్జు ఉరి శిక్ష ఎవరికి వచ్చింది జడ్జి అంటాడు, వాడు అనుకుంటాడు ఈ జడ్జి మంచివాడు కదా అనుకుంటాడు, ఎందుకంటే నాకు ఉరి శిక్ష ఇచ్చాడు. ఇంకొకడు 50,000 కంపెన్సేషన్ వచ్చేవాడు, హాయ్ చాలా మంచి జడ్జి అని అనుకుంటాడు. అదే మరునాడు ఏమైందంటే, ఓ జడ్జి అంటాడు పొరపాటు అయిపోయింది, మీరు ఈ ఉరి శిక్ష అతిరేకం కావాలి 50,000 చేంజ్ అయిపోయింది అనుకోండి, అది కన్సెప్షన్ చేంజ్ అయిపోతుంది. అందుకని మన మనసులో మన ఊహ, మన కన్సెప్షన్ మాత్రమే ఇతను మంచివాడు ఇతను చెడువాడు, ఏ బాలో ఏ మంద ఏ సభ భ్రమ, ఇది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మచారికి సన్యాసులకి ముఖ్యంగా ఈ వాక్యం చైతన్య చరితామృతలో ఈ వాక్యాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఏ బాల ఏ మంద ఏ సభ భ్రమ అంటే ఇది మంచిది ఇది చెడు అనే ఆ విచారం ఉందే, ఆ విచారణే భ్రమ. ఇతను చాలా మంచివాడు నాయన, అచ్చా ఇతను చాలా చెడువాడు నాయన అనే అనుకోవటమే భ్రమ. ఈ ప్రపంచంలో మంచి లేదు చెడు లేదు, ఎందుకంటే ఈ ప్రపంచంతో మనకు సంబంధమే లేదండి. దీంతో మనకి ఎందుకు పనికిరాని విషయాల్లో మంచి చెడు ఏమిటి, మంచి చెడు అనేది ఏం లేదు. ఒక గుడ్డివాడి ముందు మీరు ఇది ఎర్రది ఇది నల్లది అని చెబితే ఏముంది, అట్లాగే ఈ ప్రపంచంతో మనకెటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఏమన్నాడు? అశుభాత్ అన్నాడు. ఈ అశుభాతలో మంచి చెడు ఏమిటి? సారాయి ఉందనుకోండి, ఆ మంచి బాటిల్లో సారాయి ఉంది, ఇది అంత మంచి బాటిల్ కాదండి, రెండిట్లో సారాయినే ఉంది కదా, ఈ మంచి చెడు ఏమిటి దీనిలో? ఆ రెండు బాటిల్లో తా ఉన్నది మనకు మద్దు ఎక్కిచ్చేదే. మంచి బాటిల్ చెడు బాటిల్ అనేది ఏం లేదు ఇక్కడ. దే ఇస్ నథింగ్ లైక్ గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్. అతను తప్పు చేశాడు, ఇతను సై చేశాడు, ఇది తప్పు ఇది చెడు, ఇది దిస్ ఇస్ రైట్ అండ్ రాంగ్, నాకు న్యాయం కావాలి, ఇవన్నీ భ్రమ. కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే, ప్రభుజీ న్యాయం చెప్పండి. ఇది భ్రమ అండి, మనం ఇక్కడ న్యాయం కోసం లేము. ఇది న్యాయం, ఇది అన్యాయం, దీని గురించి మాట్లాడుకోవడానికి మనం ఇక్కడ లేవండి. మన మీటింగ్లో కొన్ని కంప్లైంట్స్ వస్తాయి కదా, ప్రభు గారు మీరు న్యాయం చెప్పాలి, నేను రైటా అని రైటా అని. మనం ఇక్కడ న్యాయం కోసం లేవండి. ఇక్కడ న్యాయం అన్యాయం అనేది, మంచి చెడు, ఇమ్మోరల్ ఇమ్మోరల్ అనేది, ఇది ఒక భౌతిక భ్రమ మాత్రమే. అందుకని న్యాయం కోసం పోరాడద్దు, మంచి కోసం కూడా పోరాడద్దు. మంచి కోసం కూడా ఉండదు, న్యాయం కోసం కూడా ఉండం మనం. మనం ఇక్కడ భక్తి కోసం ఉన్నాం. భక్తి మంచి చెడు భాలో, ఏ భాలో ఏ మంద, ఇది చెడు మంచి చెడుకి అతీతమైనది భక్తి, దానికోసం మనం ఇక్కడ ఉన్నాం. కొంతమంది అంటారు, ఇతను మంచోడు కాదు నేను, అది మంచోడు చెడువాడు ఆయన తంటే ఆయన పడి, నువ్వు ఎందుకు పడుతున్నావు నేను? ఆయన మంచి చెడు ఆయన తంటే ఆయన పడుతున్నాడు కదా, నువ్వు ఆయన తంటా నువ్వు నీ శరీరం నీ ఎత్తి మీద ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు నువ్వు భజన చేయి. ఇది కనుక మనం నేర్చుకోకపోతే మన మనసుని నీ కంట్రోల్లో పెట్టుకోలేవండి. అందరూ వాళ్ళ వాళ్ళ తంటాలు పడుతున్నారండి. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, వై యూ వాంట్ టు టేక్ అదర్స్ ప్రాబ్లమ్ ఆన్ యువర్ హెడ్? యూ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఇట్. మనకు చాలా ఉన్నాయి. మన మనసే మనకు ఎంత ప్రాబ్లం ఇస్తుంటే ఇంకొక మనసు ఇచ్చే ప్రాబ్లం మనం నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటున్నావునైనా? ఏమక్కర్లా, నువ్వు నీ గురించి ఆలోచించుకో అంతే. మిగతా వాళ్ళ గురించి వాళ్ళ తంటాలు వాళ్ళ వాడిని ఏదో ఉపకారం చేయాలి అనుకుంటే ఈ అధికారికి ఏదో చెప్పండి అంతే. మనకెన్నో పనులున్నాయి మన జీవితంలో చేయడానికి. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి, భాగవతంలో 15,000 శ్లోకాలు ఉన్నాయండి. ఎన్నొచ్చు మనకి, ఎందుకు బాధపడతారైనా? బాధపడండి, దీనికోసం బాధపడండి. అరే 700 శ్లోకాలు ఉన్నాయి, నాకు 2-3 వచ్చు కదా, దానికోసం బాధపడండి. ఇంకెవరో ఏదో చేశారు దాని గురించి ఎందుకు బాధపడుతున్నానైనా, దాని ఆ బాధను తీసుకునే వాళ్ళు జీబీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటే వాళ్ళ తంటాలు వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళకి కావాలి, ఆ తంటాలు కావాలనే పోస్ట్ మీద కూర్చున్నారు. నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? 18,000 వర్సెస్ ఉన్నాయి, అది నేర్చుకో, భజన చేయి. అది నేర్చుకో. ఇప్పుడు భగవద్గీతలో కూడా భగవంతుడు ఇదే మాట్లాడు. ఏమన్నాడంటే, అర్జునుడు ప్రశ్న చేశాడు, చితప్రజ్ఞశ్చ కా భాష చితదిర్కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అనే ప్రశ్న అడిగాడు ఎవరు అర్జునుడు. దానిలో చితప్రజ్ఞశ్చ కా భాష చితదిర్కిం ప్రభాషేత, ఈ ప్రభాషేత అంటే ఏమిటి? చితప్రజ్ఞుడు అంటే భక్తుడు, ఈ ప్రపంచంలో జరిగిన ఈ సన్నివేశాలు ఈ ఘటనలు ఉన్నాయి, ఆయన ఇంకొకరి నుంచి వచ్చిన అనుభవాలు ఉన్నాయి అతనికి, ఆ అనుభవాలతో ఎట్లా రియాక్ట్ చేస్తాడు? రియాక్ట్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో, ఎట్లా ప్రతిస్పందిస్తాడు అంటే, మీ దగ్గరికి వచ్చి ఎవరో భక్తుడు ఎవరు తిట్టాడు అనుకున్న భక్తుడిని, ఏదో ఆయన దోషం లేదు అయినా అని చెప్పాడు, నీ వల్ల ఇది అయింది అన్నాడు అనుకోండి, ఏదో అనరాని మాటలు అన్నాడు అనుకోండి, ఆ సమయంలో ఈ భక్తుడు ఎట్లా ప్రతిస్పందిస్తాడు, దాని గురించి 2 శ్లోకాలు చెప్పారు భగవంతుడు. ఇది 54వ శ్లోకంలో ప్రశ్న, 2వ అధ్యాయం 54వ శ్లోకంలో ప్రశ్న. మొదటో ప్రశ్నకి జవాబు 55వ శ్లోకంలో, ప్రజాహాత్ యదా కామాన్ సర్వాన్ పార్థమదా మనోగతాన్ ఆత్మన్నేవాత్మనాన్ సంతుష్ట శతప్రజ్ఞ సదోచ్చతై. ఇది శతప్రజ్ఞ కా భాష అనే దానికి ఇది ఒక జవాబుగా ఇచ్చారు. 56, 57 ఈ 2 శ్లోకాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో మనం తప్పు చేయకపోయినా చేసినా చేయకపోయినా మన మీద ఎవరో మంచి మాటలు చెడు మాటలు అన్నారనుకోండి, దాంతో ఎట్లా రియాక్ట్ చేయాలి? మన జీవితంలో ఉండే ఆ దుఃఖాలకు వచ్చినప్పుడు ఆ దుఃఖానికి మనం ఏమి చెప్పాలి, దాని గురించి చెప్పారు. ఏమిటిది? దుఃఖేషు అనుద్విగ్ధమనాహ అన్నాడు కృష్ణుడు. చాలా పవర్ఫుల్ శ్లోకమే. దుఃఖేషు, దుఃఖం వచ్చినప్పుడు స్థిరంగా ఉండండి. ఇది మన భక్తి యొక్క పరీక్ష. మనం ఇన్ని సంవత్సరాలు భక్తి చేశామే, దాని యొక్క పరీక్ష ఏమిటంటే మన జీవితంలో దుఃఖాలు వచ్చినప్పుడు స్థిరంగా ఉండు. దుఃఖేషు అనుద్విగ్ధమన, ఇది మీ పరీక్ష. సుఖాల్లో పరీక్ష లేదండి. పరీక్ష అంటే దుఃఖం వచ్చినప్పుడు పరీక్ష. ఆ సమయంలో ప్రభుపాదులు వారు ఏం చెబుతారంటే, ద రియల్ టెస్ట్ ఈజ్ వెన్ యూ హ్యావ్ మిజరీస్ ఇన్ యువర్ లైఫ్. ఆ తాత్పర్యం ప్రభుపాదులు ఏమని చెప్పారంటే, మన జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు భక్తుడు ఏం చెబుతాడంటే, ఆ దుఃఖాన్ని చెబుతాడంట. ఏం చెబుతాడు? హే దుఃఖమా, నాకు ఇంకా ఎన్నో రెట్లు దుఃఖాలు రావాల్సి వచ్చింది. ఆ భగవంతుడి దయ వలన ఆ దుఃఖం తగ్గింది అనుకో. ఇంత మాత్రమే వచ్చింది. ప్రభుపాదులు వారు అంటారు, ఏదో వేలు కోసుకుందాం అనుకోండి, ఏదో వల్ల యాక్సిడెంట్ వలన, అరే నా మెడ కోసిపోయేది, ఇదా వేలే కోసిపోయింది, ఆ భగవంతుడు దయవల్ల అనుకోవాలి. ఇది ఈ భక్తి మార్గంలో మనం ఎంత భక్తి చేశామో దానికి ఒక పరీక్ష అంటే ఇది పరీక్ష. ఇట్లా కనుక ఆ దుఃఖాలకి చెప్పటానికి మీకు ఆ దమ్ము ఉంటే, ఆ శక్తి ఉంటే మీరు భక్తిలో ఉత్తీర్ణయ్యారు, ఈ పాస్ అయ్యారు అని చెప్పచ్చు. లేకపోతే ఫెయిల్. దుఃఖేషు అనుద్విగ్ధమనాహ సుఖేషు విగత స్పృహ అన్నారు. సుఖం వచ్చినప్పుడు ఏం చెప్పాలి? హే భగవంతుడా, నాకు ఈ సుఖానికి, ఇటువంటి సుఖ సౌకర్యాలకి నాకు ఎటువంటి అర్హత లేదు, లేకపోయినా నీ దయ వల్ల నాకు ఇటువంటి సౌకర్యాలు సుఖ సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి నేను మీకు సేవ చేస్తాను. అంటే ఈ భక్తుని యొక్క జీవితంలో సుఖం వచ్చినప్పుడు సేవకి మంచి సమయం, సేవ చేయడానికి మంచి సమయం. దుఃఖాలు వచ్చినప్పుడు భజన చేయడానికి మంచి సమయం అండి. వెన్ యు ఆర్ అన్హ్యాపీ మిజరీస్ ఆర్ దేర్, బెస్ట్ టైం టు డూ భజన్. ఎవరు చెప్పారు కానీ, ఎవరు యూజ్ దిస్ ఫర్ నాన్ సెన్స్ గెట్ అవుట్ అన్నారనుకోండి, గెట్ అవుట్, గో అవుట్ అండ్ చాంట్, బెస్ట్ టైం టు చాంట్. ఎందుకంటే ఆ మీటింగ్లో కూర్చుంటే అది ఏదేదో విషయాల గురించి మాట్లాడారు కదా. మిమ్మల్ని గెట్ అవుట్ అన్నారనుకోండి, గో అవుట్ అండ్ చాంట్, బెస్ట్ టైం టు చాంట్. అదే దుఃఖాలు వచ్చా సుఖాలు వచ్చాయనుకోండి, బెస్ట్ టైం టు సర్వ్. ఇప్పుడు ఈ ఒకటి మనం ఉండే కదా, భజన చేయటం లేదా సేవ చేయటం. భజన చేయడానికి బెస్ట్ టైం ఎప్పుడు? దుఃఖాలు వచ్చినప్పుడు. ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారనుకోండి, నువ్వు వెదహా, నువ్వు ఎందుకు పనికిరాని వాడు, నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకోండి. ఎందుకు పని, జపం చేయొచ్చు కదా, జపం చేయడానికి అందరు చేయొచ్చు, భాగవతం ఎవరైనా చూసుకోవచ్చు. అయినా నీకు నీ వల్లనే ఈ కార్యక్రమం అవుతుంది, అట్లా చేద్దాం, సేవ చేద్దాం, నో ప్రాబ్లం. దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. దుఃఖేషు అనుద్విగ్ధమనాహ సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోహ చితదిర్ మునిరుచ్చతే. తర్వాత అన్నారు, నేను అట్లా చేస్తా, నా సమస్య దుఃఖాలతోనూ లేదు, నా సమస్య సుఖాలతోనూ లేదు, నా సమస్య ఈ దుఃఖాన్ని ఇచ్చిన వాడితో ఉంది. దుఃఖాన్ని సహించగలనండి, నాకేం అభ్యంతరం లేదు, ఇతనుతో అభ్యంతరం ఉంది, ఇతనితో సమస్య. సమస్యతో సమస్య లేదు, ఇంతకంటే పెద్ద సమస్యలు సాల్వ్ చేశాం. అప్పుడు భగవంతుడు ఒక మంచి మాట అన్నాడు, యహ సర్వత్ర అభిస్నేహ తత్ర ప్రాప్యా శుభాశుభం నాభినందంతి నా ద్వేష్టి అన్నాడు. నా అభినందంతి నా ద్వేష్టి, ఈ అభినందంతి ఈ మాటలో నా అభినందంతి, అభినందన్ థ్యాంక్ యూ, ఇంగ్లీష్ తో థ్యాంక్ యూ. భగవంతుడు భగవంతుడు చెప్పాడు, థ్యాంక్ యూ అనే మాట చెప్పద్దు, థ్యాంక్ యూ అనే మాట చెప్పద్దు. నా అభినందంతి నా ద్వేష్టి, ద్వేష్టి నా ద్వేష్టి అంటే ద్వేషం కూడా చేయొద్దు. ఎవరో మీకు ఏదో మంచి చేశారనుకోండి, ఏదో మీకు ఒక ఎవరో వచ్చి మీకు 50,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఏమనుకోవాలి? నా కర్మంలో ఉండి ఆవిడ వచ్చింది, భగవంతుడు దేవుడు వచ్చింది అనుకోవాలి. ఎవరో మీ 50,000 రూపాయలు మిమ్మల్ని నుంచి ఏదో దొంగిలించి వెళ్ళిపోయారనుకోండి, నా కర్మలో అంటుంది అనుకోండి, అంతే. వాడితో మనం ఏమనుకోకూడదు, అయ్యి ఇతని వల్ల నాకు ఇంత నుక్సాన్ కలిగింది, అందుకని నేను ఇతనితో ద్వేషిస్తున్నాను అనుకోకూడదు. ఆ మాట ఇక్కడ చెప్పండి. జనస్తు హేతో సుఖదుఃఖయోశ్చేత్, జనాలు కాదు అంటే ఈ శ్లోకానికి రెండో అధ్యాయంలో ఉండే 57వ శ్లోకానికి సంబంధం ఉంది. 57వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. యహ సర్వత్ర అనభిస్నేహ అన్ అభిస్నేహ, అభిస్నేహ అంటే ఎవరితోనూ ఈ ప్రపంచంలో ప్రేమించవద్దు. తత్రత్ ప్రాప్యా శుభ, శుభం వచ్చినప్పుడు హాహా నీ వల్లనే వచ్చింది శుభం, నీ 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 లేక నువ్వు లేకపోతే నా జీవితంలో నీ జీవితం ఎంత గడపగలను అనేవి మాటలు మాట్లాడద్దు. అశుభం వచ్చినప్పుడు నీ వల్లనే నా జీవితం పాడైంది అది కూడా చెప్పవద్దు. బీ సైలెంట్. సుఖాలు వస్తుంటే దుఃఖాలు వస్తుంటే పోతుండే మనం భజన చేసుకుని కూర్చున్నాం. రాణిపోని యద్భావ్యం తద్భవంతు భగవత్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రాప్త్యం మమభూతం జన్మ జన్మాంతరే. షోడశేఖరాళ్ళు వారు వారు అన్నారు ఇది ముకుందమాలా స్తోత్రంలో. ఏమన్నారు రాణి? సుఖాలు రాని దుఃఖాలు రాని, ఎందుకంటే నేను చేసిన వాళ్ళకి కృతం విపాకం. నేను ఏది చేశానో నా జన్మ జన్మాంతరంలో ఈ జన్మలో ఏ జన్మలో పాపాలు చేశాం, ఆ పాపాల వలన పుణ్యాల వలన ఏది రావాల్సిన రాని. తత్పాదాంబోరు యుగత నిశ్చలా భక్తులతో నాకు నా హృదయంలో భగవంతుడి భక్తి ఉండాలి అని ఆ ప్రార్థన మాత్రం చేయండి అంతే. తర్వాత కిమాత్మనశ్చాత్రహి బహ్యమయస్తో అంటే కిమాత్మనః, దీనితో ఆత్మతో సంబంధం ఏమిటండి? ఆత్మతో దేనికి సంబంధం లేదు, సుఖానికి దుఃఖానికి సంబంధమే లేదు. ఆ సుఖ దుఃఖాలు ఇచ్చేవాడికి, సుఖ దుఃఖాలని అనుభవించే వాళ్ళకి అన్నా అతని ఆత్మకి ఇతని ఆత్మకి సంబంధం లేదు. ఈ ఆత్మకి సుఖం దుఃఖం అని దాంతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పబడింది. ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది. దీని గురించి కిన్నటి సార్ వచ్చినప్పుడు మాట్లాడనుకుంటా, కిన్నటి సార్ వచ్చినప్పుడు మాట్లాడనుకుంటా. ఎవరు అనుభవించే వాళ్ళు ఎవరు? మీరు ఒక ఒక లడ్డు తిన్నారనుకోండి, ఆ లడ్డు తిన్నప్పుడు ఆ యొక్క లడ్డులో ఉండి ఆ తీపిని ఎవరు అనుభవిస్తున్నారు అనే క్వశ్చన్ అడిగాను. హూ ఈజ్ ద ఎక్స్పీరియన్సర్? ఆత్మ కాదు, పరమాత్మ కాదు, శరీరము కాదు, ఎవరు కాబోతే ఇంకెవరు? దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆ సబ్జెక్ట్ మనకి రావని, వి విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే కిమాత్మన, ఈ ఆత్మ కాదు. హీ బుహ్యమానః అంటే భౌమ్య, అంటే ఈ పృథ్వీ యొక్క పరివర్తన, ఈ శరీరానికి ఇంటరాక్షన్ మాత్రమే. ఈ శరీరాలు ఎట్లా ఏర్పడాయి? గుణాల వలన ఏర్పడాయి. కాబట్టి భగవద్గీతలో భగవంతుడు అన్నాడు ఏమంటాడు, ఏమన్నాడు మాట, గుణాగుణేషు వర్తంతే ఇతిమత్వాన సజ్జతే అన్నాడు. ఒకతను చాలా వెర్రి కోపంతో ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏమనుకోవాలి? హా రజగుణం వల్ల అవుతుందని. ఈ రజగుణంలో అట్లా ఉన్నాడు అతను, మాట్లాడటల్లా ఈ వెర్రి మాటలు కోపంతో, అతను కోపగించట్లా ఈ రజోగుణంతో ప్రేరితుడై అట్లా మాట్లాడుతున్నాడు. అందుకని శాంతంగా ఉండండి. అతను కోపగిచ్చాడు అని మీకు కూడా కోపగించాలి అనే ఎటువంటి దా లేదు. అతని వెరి మాటలు మాట్లాడుతున్నాడు, అతని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, మీరు కూడా మాట్లాడాలని ఏ అటువంటి రూల్ ఏం లేదు. ఎవరికన్నా రూల్ ఉందా? ఏం లేదు, అటువంటి రూల్ ఏం లేదు. అది ఇక్కడ చెబుతారు, ఏదో న్యాయశాస్త్రంలో చెబుతుంటారు, హిందీలో అంటారు ఈంటికా జవాబ్ పత్తర్సి అంటారు, దాన్ని తెలుగులో ఏమంటారు, దాన్ని ఏదైనా సామెత ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది డెఫినెట్గా. అది కర్రతో కొడదాం, మీరు రాయితో కొడదాం అనుకుంటాయి. అది ఎటువంటి రూల్ లేదు, ఎటువంటి శాస్త్రాలు లేదు, చెప్పబడలా. ఇట్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. అందుకని మీరు అనుకోవాలంటే కిమాత్మనస్తే ఉయమాన న సజ్జతే అన్నారు. గుణాగుణేషు వర్తంతే, ఈ త్రిగుణాత్మకమైన ఈ శరీరం ఉంది, ఇంకా త్రిగుణాత్మైన శరీరం ఉన్నది, ఆ రెండిట్లో ఉండి ఆ అన్యోన్య సంబంధం వలన ఏదో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి దాంతో ఎటువంటి సంబంధం లేదు అనుకోండి. దానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు, నేను అద్భుతమైన ఉదాహరణ ఇచ్చాడు. ఏమిటా ఉదాహరణ అంటే, జిహ్వాం క్వచిత్ సందసతి స్వదద్భిస్. అంటే ఒక్కోసారి మనం ఏదో తింటూ నవ్వులుతూ ఏం చేస్తామంటే, మన మన జిహ్వ, ఆ జిహ్వని మన దంతాలతో కొరుక్కుంటాం, అవుతుంది కదా ఏదో తింటూ. ఆ సమయంలో మనకు ఎంతో దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఒక ప్రశ్న అడిగారు. ఏమిటి ప్రశ్న అంటే, తద్వేదనాయాం కతమాయ కుప్యేత్, ఆ వేదన ఆ దుఃఖం కలిగినప్పుడు ఎవరి మీద కోపిస్తావు నాయన? ఎవరి మీద? ఎవరి మీద కోపిస్తావు? నీ జిహ్వ దాని మీద కోపిస్తావా? హే జిహ్వ, నువ్వు ఈ దుష్టమైన ఈ దంతాల మధ్యలోకి ఎందుకు వెళ్ళావు? దానికి కోపిస్తావా? హే దంతమా, నువ్వు నా జీవను ఎందుకు కొరికావు? అది కోపగిస్తావా? అంటే ఆ కోపగించకూడదు. ఈ తత్వాన్ని తెలిసిన వాడు కోపగించరు. దీని గురించి ఇంకా ఎక్స్ట్రా విస్తారంగా మనం అంటే రేపు చెప్పుకుందాం. అంటే సారభూతంగా ఏమిటంటే, ఈ శ్లోకంలో మన జీవితంలో గడిచిన సుఖదుఖాలకి మన చుట్టుముట్టూ ఉండే వాళ్ళు కారణం కాదు అని మొట్టమొదటి మనం అనుకోవాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఇది అందుకని ఇక్కడ తాత్పర్యం, ఆల్ దో బాడీ ప్రెషర్ ఇస్ ఫెల్ట్ బై ద సోల్, వన్ మస్ట్ టాలరేట్ ద డ్యుయాలిటీ, అండర్స్టాండింగ్ ఇట్ టు బి ద క్రియేషన్ ఆఫ్ వన్స్ ఓన్ మెటీరియల్ మైండ్ అన్నారు. ఈ మనసు కారణం, ఇంకెవరో కారణం కాదు. దాన్ని నిరూపించడానికి 6 శ్లోకాలు. హరే కృష్ణ. ఎన్నా క్వశ్చన్స్? 100% రిలేటెడ్. భగవద్గీత ఈ ఉపనిషత్ స్టైల్ ప్రెజెంటేషన్ స్టైల్ ఉంది. ఆ క్వశ్చన్ ఏమిటంటే, క్వశ్చన్ ఈజ్ దాట్ భగవద్గీత అండ్ ఉద్ధవ్ గీత బోత్ ఆర్ సేమ్, హౌ మచ్ దే ఆర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. బికాస్ భగవద్గీత వాజ్ స్పోకెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, అండ్ ఉద్ధవ్ గీత వాజ్ స్పోకెన్ వెన్ కృష్ణ ఇస్ అబౌట్ టు లీవ్ ద ప్లానెట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద కనెక్షన్? బోత్ ఆర్ 100% కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. బోత్ ఆర్ స్పోకెన్ బై కృష్ణ. ఈ రెండు ప్రవచనాలు కృష్ణుడే ఇచ్చాడు. ప్రవచనాలు కృష్ణుడే ఇచ్చిన ఆ రెండిట్లో ప్రవచనాల్లో ప్రజెంటేషన్లో తేడా ఉంది. ప్రజెంటేషన్ ఒకటి స్టైల్ ఏమిటంటే ఉపనిషదిక్ స్టైల్. ఉపనిషత్తులో ఒక విధి ఉంటుంది, విధానం ఉంటుంది, ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేది. వేదాంతాన్ని, సిద్ధాంతాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలో దానికి ఒక స్టైల్ ఉంటుంది. దాన్ని శృతేన అన్నారు. శృతేన అదే ఈ భాగవతంలో భగవంతుడు ఉద్ధవుడు చెప్పినప్పుడు ఆ ప్రజెంటేషన్ స్టైల్ వేరు. దానికి ఒక ఉదాహరణ, దానికి ఒక ఉపాఖ్యానం, దానికి ఒక ఎక్స్ప్లెనేషను, మొత్తం అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాడు. ఎవరు? కృష్ణుడు ఉద్ధవుకి. భగవద్గీతలో ఎట్లా చెప్పాడు? అర్జునుడికి అర్థమయ్యేలాగా చెప్పాడు. దానికోసం కమెంటరీ కావాలి. దానికోసం కమెంటరీ కావాలి. ఈ ఉద్ధవ గీతలో మీకు కమెంటరీ ఉన్నా లేకపోయినా మీకు అర్థమైపోతుందండి. ఎందుకంటే ఆ కృష్ణుడు చెప్పి ఆ కృష్ణుడే కమెంటరీ ఇచ్చాడు. అందుకని ఈ 11th క్యాంటర్ ఉన్నదే చాలా ముఖ్యమైనది. ఆ కృష్ణుడు ఇలా ఆటపట్టం అన్నారు. ఇది దాన్ని నుదురు అది ఆ కృష్ణుడు యొక్క నుండి కాబట్టి చక్కగా కనిపిస్తుంది. మేము ఎవరైనా చూసినప్పుడు అది నుండి చక్కగా కనిపిస్తుంది కదా, అది క్లారిటీ. ఈ భగవద్గీతలో ఏది భగవంతుడు చెప్పాడో దాన్ని చక్కగా క్లారిఫికేషన్ చేస్తూ అదే కృష్ణుడు ఉద్ధవుకు చెప్పాడు. అదే అందుకని మీకు కనెక్షన్స్ తీసుకోవచ్చు. ఈ భగవద్గీతలో శ్లోకాలకి ఈ శ్లోకాలకి ఎగ్జాక్ట్ కనెక్షన్స్ చూసుకోవచ్చు. అది అందుకనే చెప్పారు. ఇప్పుడు భగవద్గీతలో మీరు ఎన్నో మాటలు చదువుంటారు. ఈ 2 అధ్యాయంలో 57 శ్లోకం ఎన్నో మాటలు చదువుంటారు, 56 శ్లోకం ఎన్నో మాటలు చదువుంటారు. ఆ ఎక్స్ప్లెనేషన్గా ఇక్కడ చెబితే మీకు చక్కగా అర్థమైంది. దాని ప్రశ్న ఏమిటంటే, మీరు చెప్పారు కదా మిగతా వాళ్ళు మంచి పని చేసింది, ఆ మంచి పని మీరు దాన్ని ప్రోత్సహించడం, మీరు దాన్ని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ ఏమంటారు? పొగడాలి. చెడు పనిని దాని గురించి పట్టించుకోకూడదంటే, ఇప్పుడు మంచి పనుల్ని పొగడటం అంటే ఏమిటి? మనం ఆ మంచి అనే ఆ శబ్దానికి పరిభాష డెఫినేషన్ ఏమిటి? మనకి ఎవరైతే సుఖాన్ని కలిగిస్తారో దాన్ని మంచి అంటాం. ఆ మంచి అనే పరిభాషలోనే మన తప్పు ఉంది. ఏదో అనుకోండి, ఒక భక్తుడు ఉన్నాడు, అతనికి జ్వరం ఉన్నది, ఏదో జబ్బు చేసింది, ఏదో ఇప్పుడే కోలుకుంటున్నాడు, ఇప్పుడే కోలుకుంటూ మందులు తీసుకుంటున్నాడు. అక్కడ చూసుకునే భక్తులు వాళ్ళందరూ ఆయనకి ఏదో కిసుడీనో అన్ని రోజు పెడుతున్నాను. అతనికి మిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం. ఇష్టం వచ్చి నాకు కూడా ఇష్టమే, ఏం చెప్పు. అదే ఆ డబ్బు చేసిన మాట తీసుకోకూడదు. ఆ టైంలో ఎవరో వచ్చి అతని మిరపకాయకు వచ్చి ఇచ్చాడనుకోండి, ఏమనుకుంటాడు ఏ భక్తుడు, చాలా మంచి పని చేశాడండి, చాలా మంచి భక్తుడు అండి, డివోటి ఇచ్చాడు చక్కగా చేస్తున్నాడు అనుకుంటాడు. ఇప్పుడు మన అనుభవ ఆత్మకంగా మనం కొన్ని మాటలు మంచి, కొన్ని మాటలు చెడు, కొంతమంది మంచివాడు కొంతమంది చెడు వాళ్ళు అనుకో. అందుకని ఏ బాలో ఏ బంధ ఏ సబ్ భ్రమ, ఫస్ట్ సర్వ్ ద లార్డ్ అనుకున్నా. ఈ సర్వీస్ ద లార్డ్ అనేది దివ్యమైనది, అది మంచి చెడు అనే మాటల్లో రాదు. అది ఎవరైతే భగవంతుణ్ణి గనక సేవ చేస్తున్నారనుకోండి, ఆ సేవ చేసేవాడు ఆ సేవ ఎల్లప్పుడూ మనం దాని గుణగాత భగవంతుని యొక్క గుణాన్ని, భగవంతుని యొక్క దాసులు యొక్క గుణాన్ని మనం ఎల్లప్పుడూ గానం చేస్తూనే ఉండాలి, ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. అది భక్తి, అది భక్తి యొక్క అంగం. మీరు మంచి చెడు, ఆ మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది కదా, ఆ మంచి చెడు అనే నిర్ధారణ ఎట్లా చేయగలరు మీరు? మన అనుభవంతో చేస్తాం. అందుకని ఈ మాట చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడంతా ఈ ప్రసంగం ఏమిటంటే మన అనుభవాత్మకంగా నిర్ధారించిన మంచి చెడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అదే ఆ భక్తిలో ఎవరు ఇంత ఒక ఏదో ఎవరో వచ్చారనుకోండి, వచ్చి ఏదో ఒక ఆర్తి తీసుకెళ్ళేప్పుడు వాళ్ళు కూడా భగవంతుని యొక్క ఆ కృష్ణుడి యొక్క గెస్ట్గా మనం చూడాలి. ఎవరో వస్తుంటారు కదా, ఈ 10,000 మంది వస్తున్నారు కదా రోజు, వీళ్ళందరూ ఎవరు సాధారణులు కాదు. తిరుపతిలో ఎంతోమంది వస్తారు, ఎంతోమంది ఉన్నారు కూడా. ఎవరైతే ఈ రోడ్డు ముందు నుంచి కూడా వెళ్తారనుకున్న వాళ్ళు మహానుభావులు అండి. అట్టా చూసుకోవాలి. ఇది భక్తి అంగం, ఇది భక్తి యొక్క అంగం. మనం మంచి చెడు అనేది నిర్ధారణ ఎట్ట చేస్తాం? ఈ భక్తి అనేది మంచి చెడుకు అతీతమైనది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. యూ గాట్ ద ఆన్సర్? దట్ ఈస్ సర్వీస్. గుడ్ బ్యాడ్ అగ్లీ సర్వీస్ ఇస్ సర్వీస్. ఎవ్రీబడి, ఈవెన్ వన్ సంబడి డిస్ట్రిబ్యూట్స్ 1 బుక్ గ్లోరిఫై, సంబడి డిస్ట్రిబ్యూట్స్ 1000 బుక్ గ్లోరిఫై. దిస్ నథింగ్ లైక్ గుడ్ అండ్ బ్యాడ్. సంబడి డిడ్ ఓన్లీ 1 బుక్, ఈజ్ ఇట్ బ్యాడ్? సంబడి ఓన్లీ 1 హూ డస్ 1000 బుక్స్ ఈజ్ గుడ్? నో, సర్వీస్ ఇస్ సర్వీస్. గాట్ ఇట్? సర్వీస్ ఇస్ సర్వీస్. Every devotee is glorified, always glorified for any service, even though improperly done. Every devotee need to be glorified. Pratyekka bhaktudu atanu sarigga seva cheyakapoyina kuda atane aa sevani meeru chakaga cheyadaniki protsahinchadaniki em cheyandi meeru? Glorify. దీన్ని ప్రోత్సాహం, ఉత్సాహం, ఉత్సాహం నిశ్చయ ధైర్య, అది ఎట్లా పెంపేసుకోండి? ఏదో ఒక దాన్ని ఏమంటారు, బొగ్గులు అంటారు కదా, బొగ్గు కోల్, అది గాలి లేకపోతే దాని మీద ఒక దాన్ని ఏమంటారు సూట్ మసి, ఆ మసితో కప్పిపడిపోయింది. లోపల ఆ అగ్ని ఉన్నది, ఆ మసి వలన నల్లగా కనిపిస్తుంది. అట్లాగే భక్తులు కూడా ఏదో కారణం వలన ఓ నల్లగా కనిపిస్తుంది బయట నుంచి. అతను ఇక్కడ ఉన్నాడు, ప్రసాదం తీసుకుంటున్నాడు, తిలకాన్ని ధరిస్తున్నాడు, ఏదో నామం జపం చేస్తుంటే చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అవన్నీ ఆ లోపల ఉండే ఆ మంట లాంటిది, అది ఆ బయట ఉండే ఆ నల్లతనాన్ని చూసి హే బ్యాడ్ డివోటీ, బ్యాడ్ డివోటీ అంటే, డివోటీ ఇస్ నైదర్ గుడ్ ఆర్ బ్యాడ్, డివోటీ ఇస్ డివోటీ. సర్వీస్ ఇస్ నైదర్ గుడ్ ఆర్ బ్యాడ్, సర్వీస్ ఇస్ సర్వీస్. ఎంతమంది చేస్తున్నారండి భక్తి, ఎంతమంది జపం చేస్తున్నారండి? ఎంతో మంది ఉన్నాను. ఎక్కడ తిరుపతి పాపులేషన్ అంటే 500,000 ఉంటాయిగా, 5 lakhs. ఈ 5 lakhs ఎంతమంది జపం చేస్తున్నారు? అందుకని ఆ ఈ భేదం ఉందే, ఈ మంచి చెడు అనే భేదం ఈ భక్తులలో, ఈ డివోషన్లో, సర్వీస్లో, ఈ సేవలో. అది అటువంటి మానసికత తీసుకురావద్దు. Don't bring that mentality at all. Every service has to be glorified. ఆ నల్లతనాన్ని మీరు ఆ ఎర్రగా మార్చాలంటే ఏం చేయాలి? Go on. అటువంటి వాళ్ళకి ఎక్కువ కావాలి గ్లోరిఫికేషన్. ఇప్పుడు 1000 బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు గ్లోరిఫికేషన్ అక్కర్లా, ఎటు చేస్తూనే ఉన్నాడు కదా. చేయలేని వాడు ఉన్నాడే, వాడికి కావాలి నాడు గ్లోరిఫికేషన్. ఇది మనం చూసుకోవాలి, యూ షుడ్ డూ దాట్. ఇప్పుడు మీ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, యాక్సిడెంట్ జరిగింది ఏదో అయిందనుకోండి, నడవలేకపోయిన వాళ్ళకి ఫస్ట్ మీరు దాని వాళ్ళ గురించి పట్టించుకోవాలి, వాళ్ళ గురించి అటెన్షన్ ఇవ్వాలి. ఎవరో జూనియర్ మోస్ట్ జీవోటి ఏదో కష్టపడుతున్నాడు, వాళ్ళకి మనం ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి. కానీ ఏదో పెద్ద కలెక్టరో పెద్ద సీనియర్ వాళ్ళు వాళ్ళేదో చేస్తూనే ఉంటాడు, అతను మడతాడు. మన సహాయత ఎవరికి కావాలి? వీళ్ళకి కావాలి. హూ ఆర్ డౌన్ ట్రాడెన్. ఇది నేచర్స్ లా, అదే కదా. యూ గాట్ ఇట్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఓకే, హరే కృష్ణ. డోంట్ జస్ట్ గ్లోరిఫై ఓన్లీ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్, గ్లోరిఫై దోస్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్, సో దే విల్ బికమ్ గ్రేట్ వన్ డే. Isn't it? Somebody says, Appreciate Prabhuji, you have an achha class here. Don't talk to me. Repo, ne ellin taravata, evaro kotta bhaktude edo baak class chenna. Athanik degree will appreciate jayandi. Nene vini vini na talne pai pai. Nevana jay, Prabhuji, achha class here. I have heard many times about it. Na kakarla di. Yavarik gawali? New person nare, walak gawali. This is called management. అర్థైందా? డోంట్ సీ గుడ్ అండ్ బ్యాడ్, ఓన్లీ అప్రిషియేట్ గుడ్. డోంట్ బ్రింగ్ మెటీరియలిస్టిక్ మెంటాలిటీ ఇన్ డివోషనల్ ఫీల్డ్. హరే కృష్ణ.